ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। श्रीमद्भागवतं मोदटि स्कन्दं 11वा अध्यायं श्लोकं संख्य 36। उद्दाम भाव पिशुनामल वल्गुहास व्रीडावलोक निहतो मदनोपि आसाम सम्मुख्य चाप मजहात् प्रमदोत्तमास्ता यस्येन्द्रियं विमधितुं कुहकैर्न शेकुः। తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి ఏసీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. తాత్పర్యం: రాణుల సుందర హాసములు, క్రీగంటి చూపులు, అమలములు మరియు ఉత్తేజకరములైనను భంగముతో మన్మధుడే తన ధనస్సును త్యజించినట్లుగా చేసి అతనిని వారు జయింపగలిగినను ధీరుడైన పరమశివుడే వారిచే సమ్మోహితుడు కాగలిగినను వారు తమ హావభావ ఆకర్షణలచే శ్రీకృష్ణుని ఇంద్రియములను కలతపెట్టలేకపోయిరి. భాష్యం: భక్తి మార్గము లేదా భగవద్ధామమునకు చేర్చడి మార్గము స్త్రీ సాంగత్యమును నిషేధించుచున్నది. కనుకనే సనాతన ధర్మము స్త్రీ సాంగత్యమును నిషేధించుటయో లేక నియమితపరుచుటయో కావించును. అట్టి ఎడ 16,000 పైగా భార్యలతో కూడి ఉన్నవాడు దేవదేవుడు ఎట్లు కాగలడు? భగవానుని దివ్య స్వభావమును నిజముగా తెలుసుకుని కోరు ఆతురత కలిగిన జిజ్ఞాసువులు ఈ ప్రశ్నను అడగవచ్చును. అటువంటి ప్రశ్నకు సమాధానముగా నైమిషారణ్యమునందలి ఋషులు శ్రీకృష్ణ భగవానుని దివ్య నైజమును ఈ శ్లోకమునందు మరియు రాగల శ్లోకమునందును చర్చించిరి. మన్మధుని మరియు అత్యంత ధీరుడైన శివుని కూడా జయింపగల ఆకర్షణీయమైన స్త్రీ లక్షణములు శ్రీకృష్ణుని ఇంద్రియములను జయింపజాలకపోయినని ఇచ్చట తెలుపబడినది. లౌకికమైన కామభావనను కలిగించుటయే మన్మధుని కార్యము. మన్మధుని బాణముల తాకిడి చేతనే భౌతిక జగమంతయు నడుచున్నది. అనగా భౌతిక జగపు కర్మలన్నీయును స్త్రీ పురుషుల ప్రధాన ఆకర్షణపైననే ఆధారపడి నిర్వహించబడుచున్నవి. పురుషుడు తనకు నచ్చిన స్త్రీకై వెదుకుచుండగా స్త్రీ తనకు తగినటువంటి పురుషుని కొరకై వెదుకుచుండును. భౌతికమైన ఉత్తేజకర విధానమిదియే. ఆ విధముగా పురుషుడు స్త్రీతో కలిసినంతనే మైథున సంబంధము ద్వారా జీవుని భౌతిక బంధము ఒక్కసారిగా గట్టిగా బిగిసిపోవును. తత్ఫలితముగా గృహము, దేశము, సంతానము, బంధుత్వము, ధనార్జనముల ఎడ స్త్రీ పురుషుల ఆకర్షణము మిథ్యాపూర్ణ కర్మరంగముగా మారును. అంతటా అశాశ్వతమును మరియు దుఃఖపూర్ణమును అగు భౌతిక స్థితి పట్ల అలసట ఇరుగని ఆకర్షణము ఉత్పన్నమగును. కనుకనే భగవద్ధామమును చేరుటకు ముక్తి మార్గమున పయనించు వారు అట్టి భౌతిక సంపత్తి నుండి విడబడవలెనని శాస్త్రములు ఉపదేశించుచున్నవి. మహాత్ములుగా పిలువబడు భగవద్భక్తుల సాంగత్యములోనే అది సాధ్యము కాగలదు. ఎదుటివారు సౌందర్యవంతులైనను లేదా కాకునను స్త్రీ పురుషులు ఒకరి ఎడ ఒకరు పిచ్చిగా ఆకర్షణకు లోనగు రీతిలో మన్మధుడు బాణములు గుప్పించుచుండును. నాగరిక సమాజ దృష్టిలో అత్యంత కురూపమైన జంతుప్రాయ సంఘములందును మన్మధుని ఈ కలాపములు సాగుచునే ఉన్నవి. ఈ విధముగా అతి కురూపమైన జీవుల ఎందే మన్మధుని ప్రభావము పనిచేయచుండ పూర్ణమైన సౌందర్యము కలిగిన జీవుల గూర్చి వేరుగా తెలుపు పనిలేదు. పరమధీరునిగా భావింపబడు పరమశివుడు సైతం మన్మధుని బాణములచే కొట్టబడి శ్రీకృష్ణుని అవతారమైన మోహిని రూపం ఎడ ఆకర్షితుడయ్యను. తదుపరి అతడు తన పరాజయమును అంగీకరించను. కానీ అటువంటి మన్మధుడే లక్ష్మీదేవి యొక్క గంభీరమగు సౌందర్య హావభావములకు ముగ్ధుడై భంగపాటుతో స్వచ్ఛందముగా తన విల్లంబులను త్యజించెను. శ్రీకృష్ణుని రాణుల సౌందర్యము మరియు ఆకర్షణము అంతగా నుండేటిది. అయినను వారు శ్రీకృష్ణుని దివ్యేంద్రియములను మాత్రము కలతపెట్టలేకపోయేరి. శ్రీకృష్ణ భగవానుడు ఆత్మారాముడొకటయే అందులకు కారణం. ఆత్మతృప్తి కొరకు అతడు ఇతరుల సహాయమును పొందవలసిన అవసరము లేదు. కనుకనే శ్రీకృష్ణుని రాణులు తమ స్త్రీ ఆకర్షణచే అతనిని సంతృప్తి పరచలేక శ్రద్ధాపూర్ణమైన ప్రేమ మరియు సేవ ద్వారా సంతృప్తిని చేసిరి. కేవలము విశుద్ధమైన దివ్యమగు భక్తియుక్త సేవ ద్వారానే వారు భగవాను సంతృప్తి పరచగలిగిరి. అందుకు ప్రతిఫలముగా వారిని అతడు ప్రియ భార్యలుగా అనుగ్రహించెను. అనగా విశుద్ధ సేవచే సంతృప్తుడైన కారణముననే శ్రీకృష్ణుడు ప్రియుడైన భర్త రూపమున వారి సేవను గ్రహించెను. లేని ఎడల వేలాది స్త్రీలకు భర్త కావలసిన అవసరము అతనికి లేదు. వాస్తవమునకు శ్రీకృష్ణ భగవానుడే సర్వులకు భర్త అయ్యుండను. తనను యథాతథముగా అంగీకరించు వారిని మాత్రము తద్రీతిగా అతడు కరుణించును. శ్రీకృష్ణుడి ఎడగల అట్టి విశుద్ధ ఆకర్షణను ఏనాడునూ లౌకిక కామంతో పోల్చరాదు. అది సంపూర్ణముగా ఆధ్యాత్మికమైనది. అదేవిధముగా సహజ స్త్రీ ధోరణిలో శ్రీకృష్ణుని రాణులు కనబరిచిన గంభీర హావభావములన్నీను దివ్యమగు ప్రేమ విహ్వలతతో కనబరిచినందున దివ్యములై ఉన్నవి. శ్రీకృష్ణ భగవానుడు సాధారణ సంసారి వలె గోచరించినను వాస్తవమునకు రాణులతో అతనికి గల సంబంధము దివ్యమును శుద్ధమును భౌతిక గుణ వర్జితమును అయి ఉన్నవని గత శ్లోకములో ఇదివరకే తెలుపబడినవి.
నమో విష్ణు పాదాయ విష్ణు శ్రేష్టాయ భూతల శ్రీమతే భక్తి వికాస స్వామి. నమో విష్ణు పాదాయ కృష్ణ శ్రేష్టాయ భూతల శ్రీమతే భక్తి వేదాంత స్వామి. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. ఇది ఎందువలనంటే ఈ రోజుల్లో చాలామంది అంటే వాళ్ళు ఒక మతానికి చెందిన వాళ్ళు లేదా నాస్తికులు భగవంతుడు లేరు అని వాదించేవాళ్ళు రకరకాల ప్రశ్నలు కృష్ణుడు గురించి అడుగుతూ ఉంటారు. అదే ఇక్కడ ప్రభుపాదుల వారి భాష్యంలో కూడా మొట్టమొదటి ఆ ప్రశ్నే రాశారు. ఇక్కడ ఏంటి, అట్టి ఏడ 16,000 పైగా భార్యలతో కూడి ఉన్నవాడు దేవుడు ఎట్లు కాగలడు? చాలామంది అడుగుతుంటారు. కృష్ణుడు భగవంతుడైతే అతనికి 16,000 మంది భార్యలు ఎందుకు? కామ పిశాచి కదా అంటారు. అంత కామం లేకపోతే అంతమంది ఎందుకు కావాలి స్త్రీలు అని అనుకుంటుంటారు. భగవాను దివ్య స్వభావం నిజముగా తెలుసుకుని గోరు ఆతురత కలిగిన జిజ్ఞాసులు ఈ ప్రశ్న అడగవచ్చు. కొంతమంది జిజ్ఞాసులు కూడా అడగవచ్చు, నిజమే భగవంతుడి గురించి కొంత తెలుసు, ఏ విధంగా భగవంతుడు ఆత్మారాముడు, అతనికి ఎటువంటి కోరికలు లేవు, ఎవరితో సంబంధం లేదు, అతను ఎప్పుడు సంతృష్టిగా ఉండగలడు అతనిలో అతనే, మరి అటువంటిప్పుడు ఇంతమంది భార్యలు ఎందుకు అనేది సాధారణంగా ఒక జిజ్ఞాస కలిగిన వ్యక్తి కూడా అడగవచ్చు. ఆ జిజ్ఞాస కలిగిన వ్యక్తి వినయ విధేయత అడుగుతాడు. ఎవరైతే మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో భగవంతుడిని ధిక్కరించాలి, భగవంతుడు లేడు లేదా ఇతను భగవంతుడు కాదు అని నిరూపించడానికి వాళ్ళు మాత్రం వితండవాదంతో ప్రశ్నిస్తారు, వితండంగా అడుగుతుంటారు అన్నమాట. కానీ వాళ్ళకి నిజంగా బుద్ధి ఉంటే అర్థం చేసుకోగలరు అన్నమాట ఇవన్నీ, లేదంటే అర్థం చేసుకోవడం కష్టం. ఇక్కడ మనం చూసినట్లయితే శాస్త్రంలో హృషికేశ సేవనం భక్తి రుచ్యతే. భక్తి అంటే ఏమిటి? హృషికేశ సేవనం భక్తి రుచ్యతే. భక్తి అని దేన్ని అంటారంటే హృషికేన అంటే ఇంద్రియాలతోటి, హృషికేశ అంటే కృష్ణుడికి ఇంకొక పేరు హృషిక ఈశ. హృషిక అంటే ఇంద్రియాలు, ఈశ అంటే నియంత్రించేవాడు. ఆ ఇంద్రియాలను నియంత్రించేవాడికి మన యొక్క ఇంద్రియాలతో సేవ చేయడం ఏదైతే ఉందో దాన్నే భక్తి అంటారు. భక్తి అంటే ఏదో ఊరికే భగవంతుడి దగ్గరికి వెళ్ళి ప్రణామం చేసి వచ్చేసి లేదా అగరబత్తి వెలిగించి ఉదయం లేవగానే లేదా నేను కృష్ణుడు భక్తుడిని అని చెప్పుకుంటూ రకరకాలుగా, ఇది కాదు. మన యొక్క ఇంద్రియాలన్నింటినీ కూడాను కృష్ణుడి యొక్క సేవలో ఉంచడమే భక్తి. ఇది ఆది రసం అనేది ఒకటి ఉంది. ఏంటి, భగవంతుడికి మరియు భగవంతుడి యొక్క అంటే అంతరంగిక భక్తులు ఎవరైతే ఉంటారో నిత్యముక్తులు. అదేంటి, గోపికలు మరియు కృష్ణుడికి మరియు రాణులకి మధ్య ఉన్న రసం, ఆది రసం. ఆ ఆది రసం వలన భగవంతుడు చాలా దివ్యమైన ఆనందాన్ని పొందుతాడు. ఇది శ్రీమద్ భాగవతంలో మొదటి స్కంధంలో కూడా చెప్తారు. ఇది ఎప్పుడైతే వికృత రూపం దాలుస్తుందో అప్పుడు జీవులు అదే ఆది రసాన్ని అనుభవించాలనుకుంటారు. దానికోసమే ఈ స్త్రీ పురుషుల మధ్య గల ఆకర్షణ. కానీ కృష్ణుడికి మరియు కృష్ణుడి గోపికలకు మరియు రాణులకు, కృష్ణుడి యొక్క భక్తులు ఎవరైనా కానీ ఉన్నట్లయితే స్త్రీలు, వాళ్ళ మధ్య ఉండే ఆకర్షణ ఇటువంటిది కాదు, ఈ భౌతికమైనది కాదు, త్రిగుణాల అధీనంలో ఉన్న ఆకర్షణ కాదు. ఇందువలన కృష్ణుడు ఆత్మారాముడు వాళ్ళ యొక్క భక్తియుక్త సేవను స్వీకరించడం కోసమే వాళ్ళతో సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. కానీ వాళ్ళ నుంచి ఏదో ఆశించడం లేదు కృష్ణుడు. అందువలనే ఇక్కడ చూస్తే మన్మధుడు కూడా, మన్మధుడు ఏం చేస్తుంటాడు, భౌతిక సంసారంలో ప్రతి స్త్రీ పురుషుల మధ్య కూడాను ఆకర్షణ ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఏ విధంగా, తన యొక్క బాణాలను వదలడం ద్వారా. మన్మధుడి దగ్గర 3 బాణాలు ఉంటాయి. అందువలనే ఎప్పుడైనా స్త్రీలను చూడగానే మొదట 1, 2, 3 ఎక్కువసార్లు చూస్తున్న కొద్దీ ఆకర్షణ పెరుగుతుంటుంది అన్నమాట. ఒకే స్త్రీని ఒకే పురుషుడు కానీ, ఒకే స్త్రీ ఇంకో ఒకే పురుషుని కానీ ఎప్పుడు చూస్తున్నట్లయితే మన్మధుడు బాణాలు వదులుతూ ఉంటాడనమాట. అందువలన శాస్త్రం ఏం చెప్తుందంటే, స్త్రీ పురుషులు ఎప్పుడు కూడాను ఏకాంతంగా ఉండకూడదు. ఎవరు, భార్యాభర్తలు తప్ప మిగతా ఎవరైనా ఒక స్త్రీ ఒక పురుషుడు ఏకాంతంగా ఎప్పుడూ ఉండకూడదు. ఎందువలన విద్వాంస వికర్షతి, విద్వాంసశ్చ వికర్షతి అంటే విద్వాంసుల యొక్క ఇంద్రియాలు కూడా వికర్షిస్తాయి. ఎప్పుడు, ఎప్పుడైతే స్త్రీతో ఏకాంతంగా ఉంటారో, ఎవరైనా సరే ఎంత తెలివైన వాళ్ళైనా సరే, ఇక ఆఖరికి తల్లి లేదా చెల్లి వీళ్ళతో కూడా ఏకాంత ప్రదేశంలో ఎప్పుడూ ఉండకూడదని చెప్తున్నాను. ఎందువల్లంటే మనస్సు చాలా చంచలమైంది, మనసులో అటువంటి కోరికలు అనేవి పుడుతూ ఉంటాయి. అందువలన శాస్త్రం చెప్తుంది ముఖ్యంగా బ్రహ్మచారులకి సన్యాసులకి ఇది పూర్తిగా నిషిద్ధం, ఏకాంతంగా స్త్రీలతో మాట్లాడడం ఇవన్నీ. ఇందువలన ఈ మన్మధుడు ఆకర్షణ సృష్టిస్తాడు. ఇంకా ఇక్కడ ఏమని చెప్తున్నారు ప్రభుపాదులు వారు, ఎటువంటి అందం లేకపోయినా కానీ మనం అనుకుంటాం ఓ అందమైన అబ్బాయి అందమైన అమ్మాయి ఆకర్షితులు అవుతారని. అందం ఉన్నా లేకపోయినా స్త్రీ పురుషులు అయితే చాలు వాళ్ళ మనస్సు చలించడానికి. అది ఎటువంటిది, శివుడు కూడా, పరమశివుడు కూడా ఎప్పుడైతే కృష్ణుడు మోహినిమూర్తి అవతారం ఎత్తాడో అప్పుడు శివుడు కూడా మోహానికి గురయ్యాడు. నిజానికి శాస్త్రంలో చూసినట్లయితే శివుడిని ధీరుడు అంటారు. శివుడి కంటే ధీరుడైన వాడు ఎవడు లేడు. అంటే శివుడు ఇంద్రియ భోగానికి చెలించడు. దానికి గొప్ప ఉదాహరణ ఏమిటంటే పార్వతీదేవి శివుడి యొక్క జననేంద్రియాలను తాగుతుంది. ఏంది, ఏ విధంగా శివుడిని అది చెలింపజేయడానికి, మోహింపజేయడానికి. కానీ కూడా శివుడు చెలించడు. కానీ విష్ణు ఎప్పుడైతే మోహినిమూర్తి అవతారం ఎత్తాడో అప్పుడు శివుడు కూడా చెల్లిస్తాడు. ఇక్కడ అర్థం ఏమిటంటే కృష్ణుడు ఎవరి ఇంద్రియాలైనా చెలింపగలరు, కానీ కృష్ణుడి ఇంద్రియాలను ఎవరు కూడాను ఎటువంటి విధంగా చెలింపజేయలేరు. ఆఖరికి లక్ష్మీదేవి కూడా ఎవ్వరూ కూడా తను కావాలంటే వాళ్ళ యొక్క సేవను స్వీకరించాలనుకుంటే చెల్లిస్తాడు, కానీ లేదంటే కదా. అందువల్లనే భీష్ముడు కూడాను, భీష్ముడు తెలుసు, భీష్ముడు అందరూ ఏమంటారు, నైష్టిక బ్రహ్మచారి, ఆ జన్మ పుట్టక నుంచి బ్రహ్మచారి అనమాట. కానీ భీష్ముడు అంటాడు, నేనేం బ్రహ్మచారిని, నేను ఎక్కువ మంది స్త్రీల మధ్య నేను ఉండలేను. కానీ కృష్ణుడు బ్రహ్మచారి, అస్ఖలిత బ్రహ్మచారి అంటారు. కృష్ణుడికి ఎటువంటి చలనం స్ఖలనం ఏమి జరగదన్నమాట, ఎంతమంది స్త్రీల మధ్యలో ఉన్నా కూడా. ఎందువలన పూర్తిగా ఆత్మారాముడు, అతను కావాలంటేనే ఏదైనా చేస్తాడు, లేదంటే ఎవరితో కూడా సంబంధం లేనట్టుగా ఉండగలడు. భీష్ముడు చెప్తాడు అనమాట, కృష్ణుడు చూడండి ఎంతమంది గోపికల మధ్యలో ఉన్నా, అంటే రాసలీలు చేస్తున్నా కానీ ఏమీ చెల్లించలేదు, నిత్యం చేస్తున్నా, మరి నేనేం బ్రహ్మచారిని అని చెప్తాడు భీష్ముడు. కానీ భీష్ముడు కూడా చాలా గొప్ప బ్రహ్మచారి. ఇది ఏంటంటే ఇదంతా మనం ఈ భౌతిక సంసారంలో, ఇంకా ప్రభుపాదులు చెప్తున్నారు అసలు బంధించి ఉంచేది ఏంటి మనల్ని, ఈ భౌతిక సంసారానికి మనల్ని బంధించి ఉంచుతున్నది ఏమిటి, కారణం ఏంటంటే ఇదే. ఏమిటిది, ఋషభదేవుడు చెప్తాడు ఎవరికి, తన 100 కుమారులకి
భాగవతంలో మనకు వస్తుంది. ఇది 5వ స్కందంలో వస్తుంది. భాగవతంలో 5వ స్కందంలో 5వ అధ్యాయంలో ఋషభదేవుడు చెప్తాడు ఏమిటని, పుంసాం స్త్రియాం మైథునీ భావమేత తయోర్ హృదయ గ్రంథి మాహు. హృదయ గ్రంథి మాహు ఇక్కడ చెప్తున్నారు శ్రీల ప్రభుపాదులు వారు కూడా ఏమిటని, ఆ విధముగా పురుషుడు స్త్రీతో కలిసినంతనే మైథున సంబంధము ద్వారా జీవుని భౌతిక బంధం ఒక్కసారిగా గట్టిగా బిగిసిపోవు. ఇదే శ్లోకం ఇక్కడ, ఇది ప్రభుపాదులు దాన్నే సూచిస్తున్నారు. తయోర్ హృదయ గ్రంథి మాహు అతో గృహ క్షేత్ర అతో గృహ క్షేత్ర సుత ఆప్త విత్త. ఈ 5టితో ఎప్పుడైతే ఈ ఇద్దరి మధ్య సంబంధం వస్తుందో, స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ ఏర్పడి వాళ్ళు కలుసుకోవడం జరిగిద్దో, వెంటనే వాళ్ళకి 5 కావాలి. ఏమిటవి? గృహం, క్షేత్రం అంటే కొంత భూమి, అది ఉండటానికి ఇళ్ళు కావచ్చు లేదా పొలం చేసుకోవడానికి వ్యవసాయం చేసుకోవడానికి కావచ్చు. తర్వాత గృహ క్షేత్ర సుత అంటే సంతానం, ఆప్త అంటే బంధువులు, ఆప్తులు అంటే మిత్రులు కూడా కావచ్చు. సుతాప్త విత్తై, విత్త అంటే ధనం. ఈ 5 అవసరం అన్నమాట. ఇంకా వీటి కోసం ఇంకా పరితపిస్తూ ఉంటాడు. తత్ఫలితముగా గృహము దేశము సంతానము బంధుత్వము ధనార్జనము లేదా స్త్రీ పురుషుల ఆకర్షణము మిథ్యాపూర్ణ కర్మరంగముగా మారును. ఇది మిథ్యాపూర్ణ కర్మ. ఇదంతా మిథ్యతో కూడింది. అంటే ఇక్కడ ఏదో ఆనందం ఉంది, నిజమైన ఆనందం నాకు ఈ స్త్రీతో ఉంటే ఆనందం ఉంది, స్త్రీ ఏమనుకుంటుంది నాకు ఈ పురుషుడితో ఉంటే ఆనందం ఉంది, పలానా పురుషుడే. ఎందుకు పలానా పురుషుడు పలానా స్త్రీ అంటేనే అంత ఆకర్షణ? ఎందువల్లంటే వాళ్ళిద్దరి మధ్య శారీరక సంబంధం ఉంది కాబట్టి, లేదంటే ఇంకేం లేదు. ఎప్పుడైతే ఈ శారీరక సంబంధం అనేది ఏర్పడుతుందో వెంటనే వాళ్ళిద్దర హృదయంలో తీవ్రమైన బలమైన బంధం ఏర్పడుతుంది. అది ఇంకా అంటే ఎలా అనిపిస్తుందంటే అది వాళ్ళకి, మేము అనాది కాలం నుంచి మేము ఇద్దరం భార్యాభర్తలం అనే భావన కలుగుతుంది. నిజానికి వాళ్ళకి తెలుసు ఏమిటి, వాళ్ళు చిన్నప్పుడు వేరే వేరే దగ్గరలో పుట్టారు, మధ్యలో కలిశారు, వివాహం జరిగింది, ఇది తెలుసు. కానీ దాన్ని కూడా మర్చిపోయి మేము అందుకే ఏమని చెప్తారు ఇంగ్లీష్లో ఏదో చెప్తారు, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, లేదా ఇదే మన జీవితం, అసలు ఇది స్వీటు హనీ 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 మూన్. నిజానికి ఇదంతా కూడాను మొదట్లో చాలా తీయగా ఉంటుంది. ఇదంతా రజోగుణంలో జరిగేది అన్నమాట. ఇవి ఆకర్షణ ఇవన్నీ కూడా రజోగుణంలో చేసే పనులన్నీ కూడా ఎలా ఉంటాయంటే మొదట్లో చాలా తీయగా చాలా ఆనందంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ కొంతకాలం గడిచి కొద్దీ తీవ్రమైన దుఃఖాన్ని ఇస్తాయి అవి, తీవ్రమైన దుఃఖాన్ని. అందుకే చాలామంది ఏమనుకుంటారు, ఆ నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను, ఆ మొదట్లో అనిపించింది, తర్వాత అనవసరంగా పెళ్లి చేసుకున్నాను అనుకుంటారు. ఇది సత్యం. ఎందువలన బయట ఉన్నంతసేపు అక్కడేదో ఉంది, అక్కడేదో ఉందో అది ఆనందం, ఆహా ఇంతకంటే నిజానికి చెప్పాలంటే భౌతిక సంసారంలో అంతకంటే ఆనందం లేదు. అందులోనే భౌతిక సంసారంలో ఉన్న ఆనందం అత్యున్నతమైనది అదే. కానీ అది ఎటువంటిది? క్షణికం, క్షణం. ఒక క్షణం ఉంటే అయిపోయింది, తర్వాత ఇంకా ఏముండదు. అది క్షణిక ఆనందం అన్నమాట ఈ మైథున సుఖం. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఇదేంటి సాధువు ఇవన్నీ చర్చిస్తున్నాడు అని అనుకోకూడదు. నిజానికి భాగవతం మొత్తం చూస్తే అంతా కూడా ఇదే. ప్రతి రాజు ఏం చేస్తాడు చివరిలో, విసుగు చెంది తిరిగి భగవంతుని సేవించడం కోసం రాజ్యాన్ని అంటే సన్యాసం స్వీకరించడం, వానప్రస్థం స్వీకరించడం. ప్రహ్లాదుడు కానీ ధ్రువుడు కానీ, ధ్రువుడు కూడా అడవులకు వెళ్ళి భగవంతుని సేవించడం, ఇవన్నీ కూడా. అందువల్లనే భాగవతం అనేది అమల పురాణం. ఇందులో ఇటువంటి విషయాలు చర్చిస్తున్నప్పటికీ దీనివల్ల ఎవరైతే ఇవి తెలుసుకుంటారో క్షుణ్ణంగా, వాళ్ళు వీటికి ఆకర్షితులు అవ్వరు దీనికి, ఈ మైథున సుఖానికి. దానివలన వాళ్ళకి ముక్తి అనేది వస్తుంది. అప్పుడే నిజంగా భక్తి మొదలవుతుంది. భక్తి ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పుడైతే ఈ ఆకర్షణ తొలగిపోతుందో స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ, అప్పుడే నిజమైన భక్తి అనేది, నిజమైన భక్తి అనేది ముక్తితో మొదలవుతుంది. ముక్తుడైన వాడు చేసేదే అప్పటి నుంచే నిజమైన భక్తి. నిజంగా దివ్యమైన ఆనందం అనేది అనుభవిస్తాం. ఎప్పటివరకు అయితే మనం ఈ ఆకర్షణలో ఉంటామో భౌతిక సంసారంలో స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ, అప్పటి వరకు నిజంగా దివ్యమైన కృష్ణుడు ఏ విధంగా దివ్యమైన వాడు, హరినామం ఏ విధంగా దివ్యమైంది అనేది సమస్య లేదు, తెలియదు. ఎందువలన? ఎందువలనంటే మనం భగవద్గీతలో చూసాం. ఏంటి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, ఏంటది అంటే ఉన్నతమైన రుచి కావాలి అని మొన్న మధ్య మనం చదివాం. పరందృష్ట్వా నివర్తతే, పరందృష్ట్వ అంటే పరందృష్ట, దివ్యమైన దృష్టి, దివ్యమైన ఆనందం, ఎప్పుడైతే కలుగుతుందో అది మనకు, దానివల్ల మనం ఈ తక్కువ స్థాయిని వదిలేయగలం. దివ్యమైన ఎప్పుడైతే ఆనందం అనేది రావాలంటే ఈ తక్కువ స్థాయిని వదిలేస్తేనే దివ్యమైన వాటి పట్ల మనకు ఆకర్షణ అనేది కలుగుతుంది. తక్కువ స్థాయికి చెందిన ఆనందం అంటే ఏంటి? ఈ మైథున సుఖం, భౌతిక సంసారం. ఈ ఎప్పుడైతే ఈ మైథునం కోసం ప్రతిపిస్తున్నామో అప్పుడు మిగతావన్నీ వచ్చేస్తాయి అన్నమాట. గృహ, క్షేత్ర, సుత, ఆప్త, విత్త, ఇవన్నీ దేశం, ఇవన్నీ కూడా బంధువులు, జాతి, కులం, ఇవన్నీ కూడా మనవి అని అనుకుంటాం. అందువల్ల ఇంకేమని చెప్తున్నారు అదే శ్లోకంలో ఋషభదేవులు వారు, అతో గృహక్షేత్ర సుతాప్త విత్తై జనస్య మోహోయం అహమ్మమేతి. అహమ్మమేతి అంటే ఈ శరీరాన్ని నేను, నేను పురుషుణ్ణి, ఈమె స్త్రీ, నా భార్య, కానీ మనం ఆత్మలం, జీవేర స్వరూపాయ కృష్ణేర నిత్య, కృష్ణుడి యొక్క నిత్యదాసులు. మనం ఏమనుకుంటున్నాం ఇప్పుడు, నేను స్త్రీని లేదా నేను పురుషుణ్ణి, పలానా వ్యక్తి నా భర్త లేదా పలానా అతను నా ఆవిడ నా భార్య, ఇది మేము శాశ్వతంగా ఉంటాం, శాశ్వతంగా ఉండడానికి ధనం కావాలి, సంతానం, ఇవన్నిటి వల్ల నేను అనుభవిస్తాను, ఆనందంగా ఉండగలను అని అనుకుంటూ ఉన్నాను. అది అహం మమేతి. దేహాత్మ బుద్ధి అంటారు ఈ దేహచేతనం, మన ఆత్మచేతనం కాదు. కృష్ణుడు యొక్క దాసుడు అనే చేతనం లేదు మనలో. ఎప్పుడైతే ఈ ఆకర్షణలో ఉంటామో, పురుషుడు స్త్రీల మధ్య ఆకర్షణ, అప్పటి వరకు ఈ దేహాత్మలోనే ఉండాలి. నేను ఈ దేహాన్ని, నేను అందగాడిని లేదా నేను ఇంత అందగత్తిని, ఈ ఊరికే గొప్పవాడిని లేదా ప్రధానమంత్రిని, ఇవన్నీ కూడా బాహ్యమైనవి, తాత్కాలికమైనవి. వాటి నుంచి బయటపడడానికి ఏమిటి మార్గం? ప్రభుపాదులు వారు చెప్పారు. ఏమిటి మార్గం? ఒకటే ఒకటి ఉంది, ఒకే ఒకటి ఉంది, ఇంకేమి లేదు మార్గం, సాధు సాంగత్యం. అదే చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాదులు. వీటన్నిటి నుంచి కనుకనే, వీటన్నిటి నుంచి బయటపడాలంటే కేవలం సాధు సాంగత్యం ద్వారానే సాధ్యం. మహాత్ములుగా పిలువబడు భగవద్భక్తుల సాంగత్యములోనే అది సాధ్యం కాగలదు. ఇంకా దేనివల్ల సాధ్యం కాదు. నేను ఒక్కడినే కూర్చొని జపం చేసుకుంటాను లేదా నేను ఒక్కడినే భాగవతం చదువుతాను, ధ్యానం చేస్తాను, విశ్వామిత్రుడు అంతటి వాడే పడిపోయాడు ధ్యానం చేసి, మనకి ఎంత శక్తి ఉంది? కాబట్టి భగవంతుడు మనలాగా వీటికి త్రిగుణాలకు లోనై ఈ యొక్క ఎవరు కామదేవుడు ఎవరు ఇతనో మన్మధుడు యొక్క బాణాలకి లోనై ఈ విధంగా చెల్లించడం అనేది లేదు. ఇందువలన ఆత్మారాముడు. కానీ మనం ఎప్పుడైతే మనం అటువంటి సుఖాన్ని ఏదైతే భగవంతుడు అనుభవిస్తున్నాడో అది మనం కోరుకుంటామో, మనం అలా అనుభవించాలి, వెంటనే బంధించబడతాం భౌతిక సంసారంలో, ఈ దేహంలో బంధించబడిపోతాం. ఇది ఈ దేహంలోనే కాదు, అనేకమైన దేహాల్లో, అనేక జంతువుల్లో కూడా, జంతు దేహాల్లో కూడా ఇదే కోరిక, ఇదే సుఖం ఉంది. ఋషభదేవుల వారు మొట్టమొదటి శ్లోకం ఏం చెప్తున్నారో చూడండి. ఋషభవాచ నాయం దేహో దేహభాజాన్ నృలోకే కష్టాన్ కామాన్ అర్హతే విడ్భుజామ్యే తపోదివ్యం పుత్ర కాయేన సత్వం శుద్ధ్యేద్యస్మాత్ బ్రహ్మ సౌఖ్యం త్వనంతం. దాని అర్థం ఋషభదేవుడు చెప్తున్నాడు, పుత్రులారా, ఈ లోకమున మానవ జన్మను బడసిన దేహదారులకు, జీవులకు కేవలము ఇంద్రియ భోగార్థము రేయింబవళ్ళు కష్టించి పనిచేయుట ఎంత మాత్రము తగదు. అంటే మనిషి జన్మ ఎత్తిన వాళ్ళు రేయింబవళ్ళు గాడిదల్లాగా పనిచేయడం తగదు. అట్టి సుఖము మలభక్షణము చేయు సునక సూకరములకు కూడా లభించున్నది. ఈ గాడిదలాగా పనిచేసి సుఖం ఏమిటి? మైథునం. ఆ సుఖం ఎందులో కూడా ఉంది? మలభక్షణం అంటే మలం తినే కుక్కలు, పందులు, ఇవి కూడా అనుభవిస్తాయి. అవి ఇంకా చెప్పాలంటే మానవ జన్మ సరైనది కాదు ఈ మైథును అనుభవించడానికి. చాలా జంతువులు ఉన్నాయి, పావురం ఉంది, పావురం ప్రతిరోజు 50 సార్లు మైథునం చేయగలదు, అంత శక్తి ఉంది. ఇంకా కుక్కలు, పిల్లులు, పందులు, వీటిలో ఎక్కువ ఉంటుంది, అవి చేయగలిగే అవకాశం. ఎందువలన? వాటిలో విచక్షణ లేదు, ఎవరితోనైనా కలవచ్చు కదా, లభించున్నది. కనుక మనుషుడు దివ్యమగు భక్తి యోగ స్థితిని బడేటకు తపస్సును చేపట్టవలెను. కాబట్టి మనిషి జన్మలో చేయవలసింది ఏంటి? తపస్సు. తపస్సు అంటే ఏమిటి? మనం చేసేది కనీసం తపస్సు 4 నియమాలు. ఏమిటి 4? మద్యం సేవించరాదు, మాంస భక్షణం చేయరాదు, జోదం ఆడదరాదు, అక్రమ సంబంధాలు కలిగి ఉండరాదు. ఇవి కనీసం అన్నమాట. ఇంకా వీటితో పాటు మనం ఉదయాన్నే లేవడం, ప్రతిరోజు
ఇవన్నీ ఎందుకు, ఇదంతా కూడా తపస్సు. ఎందువలన సహజంగా మనకి చేయాలనిపించదు, మన మనసులో నిద్రపోవాలని అనిపిస్తుంటుంది కదా, జపం ఎందుకు, టీవీ చూద్దాం అనిపిస్తుంది, లేదా సరదాగా బంధువుల దగ్గరికి వెళ్దాం గడుపుదాం అనుకున్నాం. కానీ ఇవి చేయాలి మనిషి జన్మ ఉంది అందుకు. ఎందువలన మిగతావి ఏవైతే మనం చేద్దాం అనుకుంటున్నాం అవన్నీ కూడా జంతు జన్మల్లో కూడా ఉన్నాయి, ప్రతి జంతువుకి కూడా అవన్నీ ఉన్నాయి, వాటికి బంధువులు, అవి కూడా రకరకాల పండుగలు అన్నీ చేసుకోవచ్చు. ఏదైనా మంచి ఆహారం దొరికితే వాటికి పండుగ, అది మనం కూడా అంతే, మంచి ఆహారం వంట బాగా చేసి తింటున్నాం, పండుగ అంటే ఏంటి. కానీ ఈ తపస్సు భగవంతుడి గురించి తెలుసుకోవడం ఏదైతే ఉందో ఇది మాత్రం జంతు జన్మల్లో లేదు. తపస్సు చేపట్టడం, అట్టి కార్యములచే హృదయము పవిత్రమై దివ్యస్థితిని బడిసినప్పుడు భౌతిక సౌఖ్యమునకు పరమైనది అనంతమైనది యొక్క ఆధ్యాత్మిక సౌఖ్యమును అతడు పొందును. ఎప్పుడైతే ఈ తపస్సు చేస్తాడో దివ్యమైన ఆనందాన్ని అనుభవిస్తాడు, భౌతిక సుఖానికి పరమైన దాన్ని అతను అనుభవించడం మొదలుపెట్టగలడు. కాబట్టి ఇది అన్నమాట కారణం, మనం భౌతిక సంసారానికి బంధించడానికి కారణం. కాబట్టి అందువల్లనే మనం నాలుగు నియమాలు చాలా జాగ్రత్తగా, ముఖ్యంగా అక్రమ సంబంధాన్ని కూడా కలిగి ఉండకూడదు. అంటే భార్యాభర్తల మధ్య కూడా కేవలం ఇంద్రియ భోగం కోసం మైథనం అనేది లేదు, ధర్మ విరుద్ధ కామోస్మి అని చెప్తున్నాడు కృష్ణుడు. ధర్మానికి విరుద్ధంగా లేని కామాన్ని నేనే, అది మీరు స్వీకరించవచ్చు. ఏంటి, మంచి సంతానం కోసం భార్యాభర్తలు కలవడం అనేది అది కృష్ణుడికి చేసే సేవ. వాళ్ళు కేవలం మంచి సంతానం, అన్యదా ఏ విధంగా కలిసినా కూడా అది ఇంద్రియ భోగమే, అది బంధించేస్తుంది మనల్ని భౌతిక సంసారానికి బంధించేస్తుంది. దీని నుంచి బయటపడడానికి నిరంతరం ప్రయత్నం చేయాలి. దానికి ఒకటే ఏంటి పరిష్కారం, సాధు సాంగత్యం. ఎప్పుడు వాళ్ళని శ్రవణం చేయడం, వాళ్ళతో కలిసి కీర్తన చేయడం, ప్రసాదం తీసుకోవడం, ఎప్పుడు కూడా భక్తియుక్త సేవలో, సాధువుల సాంగత్యంలో, ఇంకా ముఖ్యంగా భాగవత శ్రవణం కూడా చేయాలి. అప్పుడే మనం వీటి నుంచి బయటపడగలం. హరే కృష్ణ. ఆదిరసం అనేది భాగవతంలో మొదటి అధ్యాయంలో మీకు 5వ శ్లోకం 6వ శ్లోకంలోనూ దాని భాష్యం కూడా ఉంది, అక్కడ చదవచ్చు. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై, శ్రీల ప్రభుపాద కీ జై.